కూడా నేను కదిల్చే వస్తువు, దేహానికి ఆకారం ఉన్నది. అటువంటి దేహి అచించుడు, కాబట్టి పరమాత్మ కూడా అచించుడు అని వారు పరమాత్మని అచించము సర్వత్రగం అంతటా వ్యాపించి ఉన్నారు. అంచేత ఒక్కచోటికి తీసుకెళ్ళి ఆయన ఆహ్వానించవలసిన అవసరం లేదండి. వీ కెనాట్ ఇన్వైట్ హిమ్ ఎట్ వన్ ప్లేస్. అంతటా ఉన్న ఆయన్ని ఒకచోటికి ఆహ్వానించడం ఏమండి? అచింత్యం ఊహించడం శక్యం కానిది. కూటస్థం ద రూట్, అన్నిటికీ మూలస్వరూపం. ఈ జగత్తుకి మూల పదార్థం ది హోల్ వరల్డ్. ఈ జీవులందరూ ఏ పదార్థంతో, ఏ మూల పదార్థంతో తయారయ్యారో అది పరమాత్మ. ఇప్పుడు చూడండి, ఒక ఇనుముతో ఒక గొడ్డలి, ఒక పలుగు, ఒక పార, ఒక ఇలా చేస్తుంటాం అనుకోండి, ఇవన్నిటికీ మూలం ఏమిటి? మూలం ఇనుము అయింది. అలాగే పరమాత్మ సర్వ జీవరాశులకు కుటస్థుడు, మూల పదార్థం. ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్. అచలం, వారు మార్పు చేర్పులు లేనివారు, సర్వత్రా అంతటా ఒకే రీతిగా ఉండిన వారే ఉన్నారు. అవ్యక్తం, వ్యక్తం అవ్వట్లేదు వారు. సర్వ జగత్తులను వ్యక్తీకరిపిస్తున్నారు, కానీ ఆ వ్యక్తీకరణలో స్వామి లేడు. స్వప్నం కనే వాళ్ళు స్వప్నం చూచి, స్వప్నం తనదైన వాడు స్వప్నంలో లేనట్టుగా పరమాత్మ కూడా జగత్తులో లేదు. లేరు, జగత్తుగా మేనిఫెస్ట్ చేయిస్తున్నారు, కానీ తాను జగత్తులో ఏ వస్తువుగా మేనిఫెస్ట్ అవట్లేదు. ఈ విధమైనటువంటి పరమాత్మ యొక్క లక్షణాలు నామరూపరహితము, నిరాకార బ్రహ్మము అనుకున్నాం కదండి. అటువంటి నిరాకార బ్రహ్మమును రూపంగా ఎవరైతే ఉపాసిస్తారో, సం నియమ్య ఇంద్రియ గ్రామం, అలా ఉపాసన చేస్తూ వాళ్ళు ఏం చేయాలి? ఇంద్రియములను నియమిస్తూ ఉంటారు. అంతటా ఉన్నాడు కాబట్టి ఇష్టం వచ్చినట్టు తిరగరు. ఈ ఇంద్రియములు ఏం చేస్తుంటాయి? ప్రపంచ భావనలు చేస్తుంటాయి, ప్రపంచ విషయాలతో తన్మయం అవుతుంటాయి. మీరేం చేస్తుంటారు? ప్రపంచంలో ఇవన్నీ చూస్తూనే ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి ఆ పరబ్రహ్మమును, నిరాకార తత్వాన్ని సర్వమునకు, సర్వము పట్ల వేయించేసి వేరుగా ఉన్నటువంటి తత్వాన్ని ఉపాసిస్తూ ఉంటారండి. సర్వత్ర సమబుద్ధయః, వీరు ఇంకా ఏం చేస్తుంటారంటే, ఇన్ని రూపాలుగా కనబడుతున్నది ఎవరు? ఒకే దివ్య చైతన్యము ఇన్ని రూపాలుగా కనిపిస్తుంది అన్నటువంటి భావనతో సర్వత్ర సమబుద్ధయః, సమమైన బుద్ధి కలిగిన వారే ఉంటారు. తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతా. ఇంకో లక్షణం ఉంటుందండి వాళ్ళకి, సంనియమ్య ఇంద్రియ గ్రామం. అంతేగాని మేము నిరాకార బ్రహ్మంని ఉపాసిస్తున్నామండి అంతే, ఈ ఇంద్రియాలని శాస్త్రాలు చెప్పినట్టు చేయం, గాలి గొల్లు పెడతాం, ఇష్టమైనవి తింటాం, తాగుతాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం అంటే అది ఉపాసన అవ్వదు, అది నిరాకార ఉపాసన అవ్వదు. స్వామి నిరాకార ఉపాసనకి కండిషన్స్ పెడుతున్నారు. ఈ కండిషన్స్ అన్నీ అయితే ఓకే, నిరాకార ఉపాసన కూడా మంచిదే అని చెప్పబోతున్నారు. సంనియమ్య ఇంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః, సర్వే సర్వత్ర ఒకే పరమాత్మ ఎప్పటికీ వేంచేసి ఉన్నారు అన్నటువంటి ఉపాసనాభావం. భక్తి అంటే ఏంటి? పరాప్రేమ, ఒక అన్కండిషనల్ లవ్ అండి, ఒక ఎగ్జిబిషన్ ఆఫ్ ఒక అఫెక్షన్, ఒక ప్యూర్ అఫెక్షన్. ఆ అఫెక్షన్ ఏ భక్తి యొక్క రూపం అండి. సో వీళ్ళు ఏం చేస్తారు? సర్వత్ర సమబుద్ధయః, సర్వే సర్వత్ర పరమాత్మ ఉన్నారు, నిరాకారులు నిర్గుణులు, అయితే ఇన్ని రూపాలుగా ఉన్నది వారే అని సర్వే సర్వత్ర సమబుద్ధి కలిగి ఉండి సర్వభూత హితేరతాః, సర్వభూతములు సర్వజీవులు ఆ పరమ నిరాకార బ్రహ్మం యొక్క ప్రత్యక్ష రూపమే కాబట్టి వారిలో ఎవరికైనా నా వలన ఏదైనా శ్రేయస్సు జరిగితే అటువంటి శ్రేయస్సు జరుగునుగాక, అటువంటి శ్రేయస్సు సహజీవులకు కలుగు చేయడానికి నేను ప్రయత్నిస్తానుగాక అనేటువంటి ఒక అవ్యాజమైన ప్రేమను కలిగి ఉంటారండి సర్వత్ర సమబుద్ధయః. తే అటువంటి నిరాకార బ్రహ్మమును ఉపాసిస్తున్నవారు కూడా ప్రాప్నువంతి మామేవా, వాళ్ళు కూడా నన్నే పొందుతున్నారయ్యా. సాకారంగా పూజ చేసేవాళ్ళు ఆ శ్రద్ధతో, శ్రద్ధ యొక్క ప్రభావం చేత సాకారంగా పరమాత్మను పూజించే వాళ్ళు నా స్థానానికే వస్తున్నారు. నిరాకార బ్రహ్మమును అక్షరము, అనిర్దేశ్యము, అవ్యక్తము సర్వత్రా వేంచేసి ఉన్నది. అచింత్యము, కూటస్థము, అచలము, ధ్రువము అయినటువంటి ఆ పరతత్వాన్ని ఎవరైతే ఇంద్రియములను తమ వశంలో చేసుకుని సర్వత్రా సమబుద్ధి కలిగి సర్వభూతహితులై ఉపాసన చేస్తే ఆ నిరాకార బ్రహ్మమును వాళ్ళు కూడా నన్నే చేరుతున్నారయ్యా, బోథ్ ఆర్ రీచింగ్ మీ, సో బోథ్ ఆర్ ఈక్వల్. అయితే అంటే ఇందులో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అనలేమండి, ఇద్దరు కలిసి ఒకే స్థానానికి వెళ్తున్నారు, పరమాత్మ స్థానానికి వెళ్తున్నారు. పరమాత్మ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు బోత్ ఆర్ కమింగ్ టు మీ ఈక్వల్లీ, సో ఇద్దరూ నన్నే చేరుతున్నారు. సాకార బ్రహ్మ ఉపాసకులు, నిరాకార బ్రహ్మ ఉపాసకులు ఇద్దరూ కూడా దే ఆర్ రీచింగ్ మీ. నిరాకార బ్రహ్మానికి కండిషన్స్ ఇందాక చెప్పుకున్నాం కదండి, చెప్పుకుంటూ వచ్చారు. ఇది సాకార బ్రహ్మమును కూడా అవే కండిషన్స్, అందరినీ ప్రేమించటం, ప్రేమస్వరూపులు కదండి భక్తులందరూ. సర్వే సర్వత్రా తమ ఇష్టదైవాన్ని చూసేవారికి వ్యాజమైన ప్రేమ ఉంటుంది కదండి. వీళ్ళకి నిరాకార బ్రహ్మం ఉపాసించే వాళ్ళకి కూడా సబ్జెక్టు అటువంటి అనిర్వచనీయమైనటువంటి అన్కండిషనల్ లవ్ ఉండి ఉంటే అప్పుడు నిరాకార బ్రహ్మంను ఉపాసన చేసినా ఓకే శుభం. ఇప్పుడు చూడండి, భవానీ ఉన్నారు, అమ్మవారు అక్కడ ఉన్నారు, అమ్మవారు దర్శనం చేసుకుంటాను అని ఒక ఎర్ర డ్రెస్ వేసి ఒక నెల రోజులు అనేక నియమాలు తెల్లవారుజామున స్నానం చేయటం ఈ విధంగా చేసి రోజు శ్రద్ధగా అమ్మవారిని పూజించి ఆ నిర్ణయించుకున్న రోజు ఇక్కడి నుంచి నడిచి వెళ్ళి అమ్మవారిని చూస్తున్నారు. అమ్మవారు అంతటా ఉన్నారు కదా, ఎందుకు అక్కడికి వెళ్ళటం అంటే అంతటా ఉన్నారండి, నిజమే అమ్మ సర్వే సర్వత్రా ఉన్నది, దర్శనం చేసే శక్తి నాకు కావాలి కదా, నాలో అనేకమైన అల్ప దృష్టులు ఉన్నాయి, లౌకిక దృష్టులు ఉన్నాయి, ఇవన్నీ తొలగాలి, అందుకని నేను ఈ ఉపాసన చేస్తున్నాను అని సాకార బ్రహ్మమునే ఉపాసిస్తున్నారు. అయితే వారు ఆ అమ్మని సర్వే సర్వత్రా లేరు, ఒక గుళ్ళోనే ఉన్నారు అనుకోట్లా, తమ శ్రద్ధగా చేస్తున్నారు. నిరాకార బ్రహ్మమును చేసేవాళ్ళు కూడా సర్వే సర్వత్రా పరబ్రహ్మమే ఉన్నారు, కానీ సర్వ మరి సర్వ అందరూ పరబ్రహ్మమే అయినప్పుడు ఇతరుల పట్ల నా ప్రేమ అవ్యాజము అనేటువంటి అవ్యాజం అంటే ఏంటి, వ్యాజం అంటే వ్యవహార రీత్యా వచ్చే ప్రేమ. ఏదో మా ఆవిడ నాకు రోజు కాఫీ ఇస్తూ చక్కగా కూరగీర వండుతూ నా సేవ చేస్తారనుకోండి, వారితో ప్రేమగా ఉంటా, అంటే దిస్ ఈజ్ కండిషనల్. మా బ్రదర్స్ ఎవరైనా నాకు ఏదైనా అవసరం వస్తే నాకు సహాయం చేస్తే ఓకే వాడితో ప్రేమగా ఉంటా, నువ్వేంటయా చెప్పేది అని నేను చెప్పింది తిరస్కరిస్తారనుకోండి వాళ్ళతో దూరంగా ఉంటా, ఇది వ్యాజమైన ప్రేమ అంటే కండిషనల్. అవ్యాజమైన ప్రేమ అంటే స్వభావ సిద్ధంగా అందరినీ ప్రేమించే స్వభావం కలిగి ఉంటే నిరాకార బ్రహ్మమును ఉపాసించు వారులు కూడా నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు నిరాకార బ్రహ్మం ఈ విధంగా నేను ఒక బెజవాడ వెళ్ళాలి లేక తిరుపతి వెళ్ళాలి లేక కాశీ వెళ్ళాలి అనుకోరు, ఎందుకంటే వారు ఆ సాకార బ్రహ్మం వారి ఉద్దేశం కాదు అనే ఉద్దేశంతో అన్నమాట. ఇప్పుడు రెండూ ఇద్దరూ కూడా ఉపాసనా క్రమం చేత నా దగ్గరికే వస్తారయ్యా, దే విల్ రీచ్ మీ. బట్ ఒక చిన్న పాయింట్ ఉంది ఇక్కడ చెప్పుకొస్తున్నారు, ఏంటంటే క్లేశో అధికతరస్కతేషాం అవ్యక్త ఆసక్త చేతసాం. ఎవరైతే నామరూపాత్మకమైనటువంటి ఒక విగ్రహాన్ని ఒక ఫోటోని పెట్టుకుని చక్కగా రామయ్య ఇగో నీ ఫోటో పెట్టుకున్నానయ్యా, నిన్ను ఉపాసన చేస్తున్నానయ్యా, ఇదిగో ఇక్కడ నీకు చక్కగా పూలు వేస్తున్నాను, అలాగే కర్పూరం వెలిగిస్తున్నాను, ఇవన్నీ మనం పూజలు చేస్తూ ఉంటాం కదండి, ఇది ఏం చేసాం మనం, స్వామిని ఒక వ్యక్త రూపంగా అక్కడ మనం ప్రతిష్ట చేసుకుని వారిని ఉపాసిస్తున్నాం. ఎవరైతే స్వామికి ఆకారమే లేదు, ఈ జగత్తే ఆకారము అనే భావనతో ఈ అన్ని రూపాలు పరమాత్మవే అనుకుంటూ ఉపాసన చేస్తారనుకోండి, వాళ్ళకిట స్వామి చెప్తున్నారు క్లేశో అధిక తరహ, వాళ్ళకి వాళ్ళ మార్గంలో చాలా కష్టం అటండి. ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయండి, ఇక్కడి నుంచి ఐ వుడ్ లైక్ టు గో టు పామర్రు, పామర్రులో వెళ్ళటానికి ఒక బ్రహ్మాండమైన రోడ్డు స్ట్రైట్గా వెళ్ళే రోడ్డు, 2 కిలోమీటర్లు కలిసి వచ్చే రోడ్డు కూడా విశాలమైన రోడ్డు. ఇంకో దోవ ఉందండి, అది పొలాల్లోంచి వెళ్ళచ్చు, ఆ పొలాల్లోంచి వెళ్ళేది ఇంకో 2 కిలోమీటర్లు ఎక్కువ, ఆ గట్టు ఈ గట్టు దోవలో ముళ్ళు ఉంటాయి, చెత్త చెత్త ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్గాలు ఉన్నప్పుడు ఎవరైనా పామరు వెళ్ళదలుచుకున్నవారు కన్వీనియంట్ మార్గం ఎన్నుకుంటారా, లేకపోతే కష్టతరమైన మార్గం ఎన్నుకుంటారా? ఎవరైనా పొలాల మధ్యలోంచి ఎక్కువ దూరం నడిచి పామరు వెళ్ళాలనుకోరు, చక్కగా రోడ్డు ఉంది, చక్కగా వెహికల్ తీసుకుని వెళ్తాము అనుకుంటారు. అదేవిధంగా సాకార బ్రహ్మోపాసన, నిరాకార బ్రహ్మోపాసన ఒకే స్థానానికి తీసుకువెళ్తున్న మాట నిజమే కానీ, నిరాకారము పరబ్రహ్మము నిర్గుణుడు నిరాకారుడు అనే భావనతో ఉపాసన చేసేవాళ్ళ మార్గం కొంత కష్టంతో కూడుకున్నది కాబట్టి అందుకని క్లేశో అధిక తరహా తేషాం అవ్యక్త ఆసక్త చేతస, అవ్యక్తముగా పరమాత్మను ఒక రూపనామంగా కాకుండా ఉపాసించే వాళ్ళకి కొంత కష్టం ఉందా? అంతకనే లేదు, వాళ్ళు కూడా అదే పరమాత్మను చేరుతున్నారు. అవ్యక్తము పట్ల ఆసక్త బుద్ధి కలిగిన వారి మార్గం కష్టంతో కూడుకున్నది. అలా కాకుండా ఒక శివయ్య ఒక ఫోటో పెట్టుకుని ఓం ఓం నమ శివాయ అని ఉపాసన చేయటం సులభం. అవ్యక్తాహి గతిర్దుఃఖ దేహవద్భిరవాప్యదే, దేహము పొందిన తరువాత ఒకసారి దేహం పొందిన తర్వాత ఏమవుతుందండి మనకు? మనము దేహముతో ఒక అవినాభావత్వం పొందుతున్నాం. అనగా మనకు ఆకారం ఉంది, బాధ ఉంది, వేదన ఉంది, మానం ఉంది, అవమానం ఉంది వగైరా అనుకుంటున్నాం. ఈ విధంగా దేహంతో తన్మయం ఎవరైతే ఈ దేహులు ఉంటారో వారు అవ్యక్త మార్గాన్ని, ఆ గతి దుఃఖం వెరీ డిఫికల్ట్, అనేక వరీస్ కష్టంతో కూడుకున్నది దేహులకు. దేహవద్భి అవాప్యతే దుఃఖం, వర్రీడిగా ఉంటుందయ్యా ఆ మార్గం. ఇదైతే సులభంగా ఉంటుంది, రెండు మార్గాల్లోనూ ఒకచోటికే చేరతారు. అయితే అల్టిమేట్లీ ఏ మార్గం మనం తీసుకున్నా నడవాలి కదండి, నడవకుండా ఈ మార్గం గొప్పదా ఆ మార్గం గొప్పదా అని ఉన్న చోట కూర్చున్నాం అనుకోండి, వాట్ ఈస్ ది యూస్? ఓకే, నీకు నిరాకార పరబ్రహ్మం అంటే ఇష్టమా? గో అహెడ్, స్వామికి ఏ రూపం లేకుండా ఉపాసన చేసేసి కళ్ళు మూసుకుని పరబ్రహ్మతత్వం ఈ జగత్తంతా అన్ని రూపాలు సూర్యమండలాలు ఇందాక చెప్పారు చూడండి, జాయో ద్యావా పృథివ్యై ఇదమంతరం హి వ్యాప్తం త్వయైకైన దిశిశ్చ సర్వా దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయే ప్రవ్యథితం మహాత్మన్. మన విశ్వరూప సందర్శనంలో పశ్యామి దేవాం తవ దేవదేహే సర్వాంస్తాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్. సర్వదేవతలు సర్వతత్వాలు నీ దేహంలో కనిపిస్తున్నాయా? అనంతుడై ఉన్నావయ్యా, నీకు ఒక ఆకారం లేదు, లిమిట్ లేదు అనేటువంటి ఉపాసన ఓకే యు కెన్ డూ, అది కష్టంతో కూడుకున్నది అని చెప్పారు. ఆ విధంగా నిరాకార బ్రహ్మమును ఉపాసన చేయాలనుకున్నా లేక సాకార బ్రహ్మమును ఉపాసన చేయాలనుకున్నా రెండిట్లో ముఖ్యం ఏంటండి? సాధన ముఖ్యం. అంతేగాని కూర్చుని అది గొప్ప ఇది గొప్ప అని ఏమండి, వంకాయ కూర చేసుకుంటే బాగుంటుందా లేకపోతే బంగాళదుంపలు కూర చేసుకుంటే బాగుంటుందా అని ఉదయం సాయంకాలం ఉదయం నుంచి 7 నుంచి సాయంకాలం 9 దాకా డిస్కస్ చేస్తే ఆకలి తీరుతుందండి? ఏదో ఒక కూర చేసి శ్రద్ధగా చక్కగా ఆస్వాదించాలి. నువ్వు ఎక్కడ నీకు కావాల్సింది ఏంటి? సాధన, శ్రద్ధ. నువ్వు నిరాకారం అనుకో లేక సాకారం అనుకో, శ్రద్ధ. ఆ శ్రద్ధ, ఆ ఉపాసన యొక్క కాన్సెప్ట్ ఏమిటి అది తెలుసుకోవాలి. స్వామి ఏం చెప్తున్నారు ఇప్పుడు, నువ్వు ఉపాసన చేయవయ్యా, నువ్వు సాకారం చేస్తావా నిరాకారం చేస్తావా? ఉపాసన గురించి మాట్లాడదాం. ఇద్దరికి కామన్ ఏంటి? ఉపాసన. లెట్ అస్ టాక్ అబౌట్ దట్.
ఏతో సర్వాణి కర్మాణి మయి సన్యస్య,
ఎవరైతే సర్వాణి కర్మాణి మయి సన్యస్య, కృష్ణయ్యా నేను ఏ ఏ పనులు చేస్తున్నానో ఇదంతా కూడా మీ పట్ల వదిలేసేసానండి, చేస్తూ చక్వేన భుంజీద వదిలేశాను, సర్వము మీకు సంబంధించింది, ఈ దేహం మీది, ఈ మనసు మీది, ఈ చిత్తం మీది, ఈ జగత్తు మీది, ఈ సాధనల మీవి, ఈ ఫలితాలు మీవి, పొందేవాడు నేను ఏ కర్మ చేయటం వల్ల ఎవరికి ఫలితం వస్తుందో వారు కూడా మీరే, అంతా మీకు సంబంధించింది అని స్వామికి పూర్తిగా వదిలేసి వదిలేస్తూ ఎవరైతే సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ నా పట్లనే ధ్యాస భావన కలిగిన వారై నేనే పరస్వరూపంగా ఆరాధ్యముగా పరాకాష్ఠగా లక్ష్యముగా కలిగినవాడై మత్పరాహ అనన్యేనైవ యోగేన ఒక్క పరమాత్మ తప్పితే మాకు ఇంకా ఏమీ అక్కర్లేదు అనేటువంటి ఒక అనన్యమైనటువంటి భావనతో కృష్ణ పరమాత్మ సాకార బ్రహ్మము అనగా ఆ కృష్ణ పరమాత్మ యొక్క రూపనామాలని ధ్యానం చేసి స్వామి ఈ సర్వకర్మలు మీ పట్ల సన్యసిస్తున్నానండి మీకు సమర్పించి వేస్తున్నాను మీ మీ ధ్యాస ఎందే సర్వదా ఉంటున్నాను అనన్య యోగేన సర్వము మీ స్వరూపమే స్వామి అనేటువంటి అనన్య యోగేన ఇతను ఎక్కడ స్టార్ట్ చేశాడు సాకారమే చేస్తున్నాడు కానీ స్వామిని ఏమని ఉపాసిస్తున్నాడు అనన్య యోగంతో సార్వము కృష్ణమయము అన్న భావనతో ఒకచోట విగ్రహాన్ని పూజ చేస్తున్నాడు మాం ధ్యాయంతా ఉపాసతే నన్ను ధ్యానిస్తూ నా రూపనామాలు ధ్యానిస్తూ ధ్యానం చేయడానికి ఒక రూపం కావాలి కదా ఆ రూపం తీసుకుని ధ్యానం చేస్తూ ఎవడైతే ఉపాసిస్తూ ఉంటాడో అంటే నామరూపాత్మకమైన ఉపాసన గురించి మాట్లాడుతున్నారు ఎవరైతే సర్వకర్మలు నా పట్ల సన్యసించి నాకు సమర్పించి నా పట్లనే ధ్యాస కలిగి అనన్యమైనటువంటి యోగంతో పరమాత్మ తప్పితే ఇంకా వేరే ఇంట్రెస్టే లేదు వేరే పర్పసే లేదు వేరే పనే లేదు అన్న అనన్యమైనటువంటి భావనతో ఎవరు ధ్యాయంతో ఉపాసతే ధ్యానిస్తూ ఉపాసిస్తున్నారో వాళ్ళకి నేనేం చేస్తాను సాకారమూర్తినైన నేను తేషాం అహం సముద్ధర్తాత్ మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం నాయందే సర్వత్ర సర్వ తమ యొక్క బుద్ధి మొత్తాన్ని నా పట్లే ఏర్పరచుకున్నవారై ఎవరైతే ఈ విధంగా ఉపాసన చేస్తారో వారిని ఈ మృత్యువు అనే సంసార సాగరం నుంచి ఈ డెత్ అనే కాన్సెప్ట్ నుంచి నేను వాళ్ళని ఏం చేస్తాను ఉద్ధరిస్తాను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఐ విల్ పిక్ దెమ్ అవుట్ ఫ్రమ్ ద సర్కిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ ఈ చావు పుటక అనే చక్రము నుంచి ఈ సాగరంలో పట్టణం సంసార సాగరంలో పట్టణం నుంచి నేను కాపాడతాను నువ్వు సాకారం ఉపాసన చెయ్యి ఎట్ రైట్ టైం ఐ విల్ టేక్ కేర్ కాబట్టి లేదా నిరాకారం చేస్తావా అదే పద్ధతిలో చేయగలిగితే చెయ్యి దాని మార్గం ఏమండి ఏకాగ్రత ఏర్పడుతుందా అండి కష్టం కదా పరమాత్మకి రూపమే లేదు అని కళ్ళు మూసుకున్నావు అనుకోండి ఏం గుర్తుకొస్తుంది కష్టంతో కూడి కనబడేదంతా పరమాత్మ రూపమే కళ్ళు మూతలేందుకు కళ్ళు తెరిచేదంతా అదే అన్న భావనకి రావటానికి మనం ఏం చేస్తున్నాం ఒక సాకార బ్రహ్మమును ఒక సాకారాన్ని తీసుకుంటున్నాం మన లక్ష్యం అదే కాదు కొంతమంది నిరాకారం కన్వీనియంట్ అనుకుంటారు ఓకే దానివల్ల తప్పేం లేదు బట్ సర్వభూత హితులై పరమాత్మగా సర్వభూతములను పరమాత్మగా కర్మలన్నీ స్వామికి సమర్పిస్తూ ఉంటే అప్పుడు స్వామి నువ్వు నిరాకార బ్రహ్మమును ఉపాసించినా సాకార బ్రహ్మమును ఉపాసించినా నీ ఉపాసన యొక్క తీవ్రతకు ఆయన అప్రిషియేట్ చేసి ఆయన ఈ సంసార మృత్యు సంసార సాగరాత్ భవామి మృత్యు సంసార సాగరం నుంచి వారు సముద్ధరిస్తాడు తేషాం అహం ఆ ఉపాసన చేసేవాళ్ళు నేను ఉపాసన చూస్తారు ఆయన ఇప్పుడు ఏమండి ఒక ఆయన భక్తుడు అన్నాం శివభక్తుడా విష్ణు భక్తుడా మనం ప్రశ్నించాం భక్తుడు అంటే ఓకే భక్తుడు అంటే మన లక్షణాలు కలవారు అంటే ఏ ఇష్ట దైవాన్ని పట్టుకున్నారు అనేది పెద్ద తేడా విషయంగా మనం గమనించామండి ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు కావచ్చు శివభక్తుడు కావచ్చు విష్ణు భక్తుడు కావచ్చు లేక షిర్దిసాయి భక్తుడు కావచ్చు లేక మధ్వాచార్యులు వారు మధుల వారి భక్తుడు కావచ్చు శంకరుల వారి భక్తులు కావచ్చు ఎవరి భక్తుడు నేను పాండురంగడి భక్తుడు కావచ్చు నీ ఇష్టం అయ్యా అయితే ఆ ఇష్టాన్ని భక్తిగా మనం చెప్పుకున్నాం వారు ఏం చేస్తారు ఈ ప్రపంచం ఆ స్వామియే లక్ష్యంగా కలిగి ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క సన్నిధి కొరకే ఈ ప్రపంచంలో ఉంటాం ఈ ప్రపంచంలో కష్టసుఖాలు స్వామి కొరకై పడతాం అన్నటువంటి ధ్యాసతో ఎవరైతే చూస్తారో వారిని, వారు నిరాకారాన్ని ఉపాసించినా సాకారాన్ని ఉపాసించినా వారి ఉత్తమ గుణముల చేత నేనేం చేస్తాను, సముద్ధర్తాత్ మృత్యు సంసార సాగరాత్ నేను కాపాడతాను. కాబట్టి డోంట్ వరీ, సాకారం చేసుకో హాయిగా, అక్కర్లేదు నాకు నిరాకారమే కావాలంటే నీ ఇష్టం. ఇది సులభం, అది కొంచెం కష్టం అంతే.
మయేవ మన ఆధస్వా,
అర్జున ఒక్క విషయం చెప్తానయ్యా, డైరెక్ట్గా పరమాత్మ చేరదలుచుకున్నావు, దట్ ఈజ్ యువర్ ఆబ్జెక్టివ్. యూ డోంట్ వాంట్ టు స్టాప్ ఎనీవేర్. పరమాత్మను అనే స్థానాన్ని చేరడమే మన లక్ష్యం, ఆయన పాదాలు చేరడమే మన లక్ష్యం. అయినప్పుడు నీ మనస్సు మొత్తం అనుక్షణం పరమాత్మనే మననం చేస్తూ ఉండు.
శివ శివ భవ భవ శరణం మమ భవతు సదాశివ స్మరణం.
స్వామిని ఏ రూపం కనపడినా, ఏ తత్వం కనపడినా, ఏ సంఘటన కనపడినా మనస్సు ప్రపంచంలో ఉంచుకయా, ఎప్పుడు పరమాత్మ మీదే ఉంచు, నా మీదే ఉంచు. మై ఏవా, నా పట్ల మన మనహ ఆధస్వ, మనస్సు నిలుపు. ఇంకా మనసు నెట్టిపోనివ్వకు, నీ ఆలోచనలన్నీ నా మీద పెట్టు.
మయి బుద్ధి నివేశయ, నీ బుద్ధి,
బుద్ధి కూడా నా దగ్గరే పెట్టు. నీ బుద్ధి, నీ మనస్సు నా ఎందే పెట్టు. అప్పుడేమవుతుంది, ఎప్పుడైతే నీ మనస్సు బుద్ధి ప్రపంచాన్ని చూడటం అనేసి కేవలం పరమాత్మ యొక్క సమక్షంలోనే ఉంటుందో,
నివశిష్యజిమయ్యేవా,
నా ఎందే నువ్వు ఉంటావు. అత ఓర్ధ్వం న సంశయః, అత ఓర్ధ్వం న సంశయః, ఎవరి మనస్సు, ఎవరి అండ్ ప్లస్ బుద్ధి నా పట్లనే ఏకాగ్రమై ఉంటుందో వారిని నేను ఉద్ధరిస్తాను. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. అయితే మనస్సు మొత్తం, బుద్ధి మొత్తం స్వామి మీద పెట్టాలని ఉంది, కానీ మనకి నిలుస్తుందా అండి? నిలుస్తుందా? వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎట్టుండి, వాళ్ళు ఈ సంఘటనలు ఉన్నాయి, చావులు పుటకలు సంబంధాలు అనుబంధాలు, ప్రపంచంలో సంబంధాలు అనుబంధాలు బాంధవ్యాలు ఈ గొడవలు చూస్తున్నాం, కానీ ఏం పొందానురా అని చూస్తున్నాం, ఏం పొందలేదురా అని చూసుకుంటున్నాం, ఇంకా ఏం పొందాలి, నాకు గౌరవించాలి, గౌరవించారా, ప్రేమించాలి, ప్రేమించారా, మా పిల్లల కోసం కష్టపడ్డాం, నాకేం గౌరవించారు, ఈ గొడవల్లో పడ్డామే కానీ మనస్సు ప్రపంచంలో ప్రాపంచిక విషయాల మీద ఏర్పడిందే కానీ పరమాత్మ మీదకి వెళ్తోందండి. బిర్యానీ ఉన్నారు, ఏం వద్దయా, అన్నీ వదిలే, మనస్సు స్వామి మీదే పెట్టు, నా మీదే పెట్టు, నీ బుద్ధి కూడా నా మీద ఉంచు, అంతే. ఈ ప్రాపంచిక విషయాలు పట్టించుకోవద్దు. ఎక్కడ కుదురుతుందండి, ఎన్ని జన్మలుగా మనం ఏం అభ్యాసం చేశాము, ఈ ప్రపంచం మీద నమ్మకం పోతుందా అండి? మా ఆవిడ ఎలా అందండి, మా వాళ్ళు ఇలా అన్నారండి, వాళ్ళు ఇలా అటువంటి వాళ్ళండి, వీళ్ళు అటువంటి వాళ్ళని ప్రపంచం గురించే మననం చేస్తుంది. కానీ చావు వచ్చే యా వాళ్ళు సాయంకాలం పోతావన్నా కూడా వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు ఇటువంటి వాళ్ళు అంటుంది, కానీ మనస్సు వాళ్ళు రావ చుట్టాన్ని రాలేదు, వీళ్ళ చుట్టాన్ని రాలేదు, వాళ్ళని నమ్మకూడదు, వాళ్ళకి అంత చేశాను, వీళ్ళకి ఎంత చేశాను అంటుంది, కానీ మనస్సు పరమాత్మ మీద నిలుస్తుందా? కానీ స్వామి మాత్రం ఒక మాటతో కొట్టేశారు, ఏమని, ఏమీ లేదయ్యా, సింపుల్, నన్ను పొందాలనుకున్నావు పొందుతావు, ఏమిటి, నీ మనసు మొత్తం నాకు ఇచ్చేయి, బుద్ధి మొత్తం నాకు ఇచ్చేయి. అది జనక మహారాజు గారు కథ చెప్తారే, వాళ్ళ గురువుగారు, నాకు గుర్రము నడుస్తూ ఉందట, ఆ గుర్రం పరిగెత్తేటప్పుడండి, గుర్రం ఈ కాలు ఇలా తీస్తుంది కదా, ఈ కాలు డెక్క నుంచి తీసేటప్పుడు నేల నుంచి తాకి పైకి వెళ్ళేటప్పుడు ఎంతసేపు పడుతుంది, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ పడుతుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో నాకు ఎవడైనా మోక్షం ఇస్తాడా అని అడిగాడు జనక మహారాజు. ఇస్తాం అని గురువుగారు వచ్చాడు. ఏం చేశారు, గుర్రం మీద ఎక్కారు. ఎవరిని, జనక మహారాజు గారిని. ఈ డెక్క పైకి లేపేలోపల ఆయన మోక్షం కావాలట. గురువుగారు, అంతా బాగానే ఉంది, ఇక రెడీ అయిపో, క్షణంలో నీకు మోక్షం వస్తుంది, బట్ మరి గురుదక్షిణ ఏమి ఇవ్వవా, గురుదక్షిణ అడగండి సార్, రాజ్యం కావాలా, మీకు సర్వ సంపదలు కావాలా, నాకు ఉన్నవంతి కావాలా, ఏమైనా అడగండి, ఇచ్చిపారేస్తా, మీరు మోక్షమే ఇస్తున్నారు నాకెందుకు అన్నాడు జనకుడు. నీ రాజ్యాలు, మిథిలా రాజ్యం నాకెందుకు, ఇవన్నీ నేనేం చేసుకుంటాను, ఏం అక్కర్లు, మరి ఏం కావాలి సార్, మీకు బట్టలు కావాలా, బంగారం కావాలా, ఆవులు కావాలా, గేదెలు కావాలా, ఓ మీ మనసు ఇచ్చేయండి. మనస్సు ఎప్పుడైతే ఇచ్చామో, ఇప్పుడు ఈ మనస్సుతో ఏమేమి దర్శించబడుతోందో ఆ దర్శిస్తున్నది ఎవరు, పరమాత్మ, మనం కాదు. మనస్సుతో ఏది పొందబడుతోందో పరమాత్మ ఆ మనస్సు, వస్తువు వారిది కాబట్టి వారిచే పొందబడుతుంది కానీ నా చేత కాదు అని క్షణంలో వదిలేసేసే. ఆయన మహానుభావుడు కాబట్టి వదిలేయగలిగాడు. మనం వదులుతామా అంత ఈజీగానా? ఈజీగా ఉపన్యాసాలు దంచిపారేయచ్చు కానీ నాలాగా ఈ వదలటం అనేది ఆవేశ కావేశాలు. ఇది నాకు సంబంధించింది, నేను నీకు సంబంధించిన వాడిని అని అనేక జన్మలుగా మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ వచ్చాం కనుక వదలలేకపోతున్నాం. ఈ స్వామి మాత్రం సింపుల్గా చెప్పేశారు, ఏం లేదయా నీ మొత్తం మనసు నా మనయేవా మన ఆధస్వ నీ మనసు అంతా నా మీద పెట్టబోయా, మమ బుద్ధిని నివేశయా నీ బుద్ధి మొత్తం నా మీద నిలబెట్టు. చంచలమైన బుద్ధిట, చంచలం హి మనహ, ఇటువంటి చంచల మనః కృష్ణ అటువంటి మహాచంచలమైన ఈ మనస్సుట నిలకడ పెట్టి ఆయన మీద పెట్టాలంట. ఎక్కడ పెట్టునండి, క్షణంలో అటు తిరిగేది బుద్ధి ఆయన మీద పెట్టాలంట. నివశిష్యసి మయ్యేవా, అన్నీ నాకు ఇచ్చేసేయి అంతే, నా ఎందుండు అయిపోయా. అత ఊర్ధ్వం న సంశయ, ఇవి ఇన్ని సంగతి నేను చూసుకుంటాను. మేమంత ఈజీగా భయం, మా మనస్సు బుద్ధి మీ మీద పెట్టే అంత ఈజీగా సార్ మా బిజినెస్, మనసు మీ మీద నిలబడదు. దుర్యోధనుడు వచ్చేసాడు, వాళ్ళు ఇది చేశారు, మనసు ఇలా ఉంటుంది కానీ యుద్ధం చేసేటప్పుడు ఇదంతా స్వామియే అంతా చేస్తున్నది ఆయన, ఏదో ఈ బాణం ఈ రూపం ఇవన్నీ పుట్టేవాడు చచ్చినవాడు బాణం వదిలేవాడు చచ్చిపోయేవాడు అంతా ఆయనే, మనసు అంతా ఆయన మీద పెట్టి యుద్ధం చేయమంటే ఎక్కడ కూతుందండి. ఆ రోజు అన్యాయం జరిగింది కదా, ఈరోజు నువ్వు మా ఆవిడ ఈడ్చుకెళ్ళావు కదా, నీ సంగతి చూస్తా అని కోపం వేస్తావు కానీ నువ్వు దుర్యోధనుని సపోర్ట్ చేస్తావు అని బాణం వేస్తాను కానీ పరమాత్మయే ఇదంతా అనుకుంటూ బాణం వేయగలనా? నా బుద్ధి మనస్సు అక్కడ నిలబడదు స్వామి అంటే పర్వాలేదయ్యా, నెక్స్ట్ స్టెప్ చెప్తాను. మనస్సు బుద్ధి పూర్తిగా పరమాత్మ మీద పెట్టలేకపోతే నెక్స్ట్ ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను చూడు. ఇలా అన్నది అధ చిత్తం సమాధాతుం నా శక్నోషిమ స్థిరం, నీ చిత్తము పరమాత్మ మీద సమాధానము పొందినదై స్థిరంగా ఉండట్లేదా, అదే నీ సమస్య. ఒకవేళ అదే అయితే ఇంకొక చిన్న ఉపాయం చెప్తాను చూడు. అభ్యాస యోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనుంజయ, నీకు ఇష్టాలు ఉన్నాయి. ఏమేమిటి ఇష్టం? పేరు ప్రతిష్టలంటే ఇష్టం, పెళ్ళాం బిడ్డలంటే ఇష్టం, అయిన వాళ్ళంటే ఇష్టం, ధనం అంటే ఇష్టం, సంపద అంటే ఇష్టం, సన్మానాలంటే ఇష్టం, నన్ను పొగిడేవాళ్ళంటే ఇష్టం, అలాగే ప్రపంచంలో అనేక ఇష్టాలు ఉన్నాయి. అంటే నేను పొందాలి అనుకుంటున్నవి అవన్నీ వదిలేసి నన్ను ఒక్కనే ఇష్టపడవయా? నీకు ఎవరు ఇష్టం అంటే పరమాత్మ, దట్స్ ఆల్, ఇంక నథింగ్ ఎల్స్. పెళ్ళం లేదు, పిల్లలు లేదు, వీళ్ళందరూ ఆ పరమాత్మ యొక్క రూపాలే, దట్స్ ఆల్. ఒకవేళ భార్య పిల్లలు వీళ్ళందరూ కనబడుతుంటే వీళ్ళెవరు? ఓ పరమాత్మ, ఈ రూపంగా మీరు కదా ఉంది అంతే. అంతేగా నా వస్తువు అయ్యి ప్రేమించట్లా? నేను భార్య నా వస్తువు కాబట్టి నేను ప్రేమించట్లా? భార్య రూపంగా ఉన్నది పరమాత్మ కాబట్టి ప్రేమిస్తున్నా? పిల్లలు నా వస్తువు కాబట్టి ప్రేమించట్లా? నీ వస్తువు అయ్యా, నీ వస్తువు కాబట్టి నీ రూపంగా. నవారే పుత్ర కామాయ ప్రియం భవతి ఆత్మనస్తు పుత్ర కామాయ పుత్ర ప్రియం భవతి, ఛాందోగ్యోపనిషత్తు చెప్తుంది. సో ఈ పరమాత్మయే ఇన్ని రూపాలుగా ఉన్నారు అన్న భావనతో ఇష్టమంతా పరమాత్మే, చిత్తమంతా పరమాత్మే. ఎలా? అలా అభ్యాసయోగేనా అనుకుంటూ 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 ఉంటే అనిపిస్తుంది. ఎవరైనా స్వామి నా వాళ్ళు అనిపిస్తున్నారు కానీ ఇప్పుడు నేను ఇప్పుడు కొత్త అభ్యాసం స్టార్ట్ చేశా. ఏమనంటే అంతా నీవే, నీవే నా ఇష్టమైన వస్తువు, ప్రపంచంలో నాకు మరొక ఇష్టమైన వస్తువే లేదు అని అభ్యాసం చేత నీ ఇష్టం మొత్తాన్ని నాకు ఇచ్చేవారు.